మల్లెలమాల తెలుగు రేడియో ప్రోగ్రామ్ 104.6 ప్లానెట్ ఎఫ్ఎం ద్వారా ప్రసారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సంగీత భారతి మ్యూజిక్ స్కూల్. తెలుగు శ్రోతలకు గోవర్ధన్ మల్లెల నమస్కారం.
శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మరియు రాబో అన్ని సంవత్సరాలు మీకు మీ కుటుంబ సభ్యులకు సదా సత్ఫలితాలని ప్రసాదించాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ధన సంపత్తులతో సద్భావనా పూరితమైన జీవితంలో అందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముందుగా ఉగాది గురించి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ద్వారా తెలుసుకుందాం.
జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదయితే, జయ జయ చిద్గగన కౌముదీ ధారే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. తెలుగువారి నూతన సంవత్సరం వసంత ఋతువుతో చైత్రమాసంతో ప్రారంభమవుతున్నది. మొత్తంగా భారతీయుల పర్వదినాలన్నింటిలోనూ ఒక శాస్త్రీయత కనబడుతూ ఉంటుంది. ఒకటి ప్రకృతిలో కనబడేటువంటి మార్పు, రెండవది జ్యోతిర్గణాల్లో కలిగేటువంటి పరిణామాలు. వీటిని ఆధారం చేసుకుని మన పర్వదినాలన్నీ ఏర్పాటు చేసి ఉండడం చేతనే పర్వదినంలో చేసేటువంటి ఆచారాలు విధానాలు వీటి వల్ల ఒక మహిమని మనం పొందగలుగుతున్నాం. చిగురింతతో ప్రారంభమై ఆకు రాలడంతో అంతమయ్యేటువంటి మన సంవత్సర గణనలో ఎంత ఔచిత్యం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉగాది నాడు చేయవలసిన నిత్యకృత్యాల్లో ప్రధానంగా చెప్పిన మూడు కృత్యములు, ఒకటి నింబ సుమభక్షణము, రెండవది సంవత్సరాది ఫలశ్రవణము, మూడవది నవరాత్ర ఆరంభము అని. ముందుగా నింబ సుమభక్షణము. నింబ అంటే వేప, వేపాకుని తినడం అనేది. ఈ వేపాకుని పులుపు తీపి ఈ మూడు రుచులు మేళనం చేసి భక్షించడమే శాస్త్రం చెప్పినది. దీన్ని భగవంతునికి నివేదించి మొదటి జాములోనే అంటే ఉదయం 8:30 లోపలే ఆరగించాలి అని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఆ తర్వాత పంచాంగ శ్రవణం, తిథి వార నక్షత్ర యోగ కరణముల్ని శ్రవణం చేయడం వల్ల 5 ఉన్నటువంటి దేవతాశక్తి మనల్ని అనుగ్రహిస్తుంది గనక పంచాంగ శ్రవణం అనేది మరొక విధానంగా చెప్పారు. ఇక మరొకటి కొన్ని గ్రంథాల్లో కనబడుతుంది, ధ్వజారోపణము అనేటువంటిది. ఈ ధ్వజారోపణం అంటే ఇంటిపై ఒక విజయ సూచకమైనటువంటి జెండాను ఎగురవేయడం కూడా చెప్పబడుతున్నది. ఇది సంవత్సరాది కృత్యముగా ధర్మశాస్త్రం చెప్తున్న అంశం. ఇక వసంత నవరాత్రి ఆరంభము, వసంతంలో మొదటి 9 కూడా భగవద్ ఆరాధనకై నియమించడం అనేటువంటిది సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం. ఈ వసంత నవరాత్రులు 2 ఉంటాయి. ఒకటి రామచంద్రమూర్తిని ఆరాధించుట, ఇంకొకటి అమ్మవారిని ఆరాధించడం. అమ్మవారి ఆరాధనలో సంవత్సరానికి 2 వస్తాయి, ఒకటి శరణ్ నవరాత్రులు, ఇంకొకటి వసంత నవరాత్రులు. సంవత్సరానికి ఆరంభం అనేది శరత్తుతో చెప్పడం ఒకటి ఉన్నది, చైత్రంతో చెప్పడం ఒకటి ఉన్నది. జీవేమ శరదశతం నందామ శరదశతం అన్నప్పుడు సంవత్సరాన్ని శరత్కాలంతో చెప్పడం లెక్క కనబడుతున్నది. ఆ లెక్కలో శరదృతువు ఒక ఆరంభం. ఇక చైత్రం అనేది సంవత్సరానికంతటికి వసంత ఋతువు ప్రారంభం అవుతోంది కనుక ఇది కూడా ఒక ఆరంభం. సంవత్సరారంభంలో 9 నియమబద్ధంగా భగవద్ ఆరాధన చేసినట్లయితే సంవత్సరమంతా కూడా అర్చన చేసిన ఫలితం లభిస్తోంది గనక మొదటి 9 కూడా ఇక్కడ భగవద్ ఆరాధనకై కేటాయించబడుతూ ఉన్నాయి. 9 అనేది ఒక పూర్ణ సంఖ్య, అందుకు పూర్ణముగా 9 ఆరాధించినటువంటి వారు సంవత్సరార్చన ఫలాన్ని పొందగలరు. అలా ఇక్కడ అమ్మవారిని రామచంద్రమూర్తిని ఆరాధించడం విశేషం ఏమిటి? ఇక్కడ కొన్ని పురాణముల యందు అమ్మవారు పార్వతీదేవి చైత్రశుద్ధ నవమి నాడు ఉద్భవించారు అని పురాణములు చెప్తున్న అంశం. ఆ విధంగా గౌరీదేవి చైత్రశుద్ధ నవమి నాడు ఉద్భవించింది గనక పాడ్యము నుంచి నవమి వరకు నవరాత్రి ఉత్సవంగా అమ్మవారిని ఆరాధన చేయడం అది ఒక పద్ధతి. అదేవిధంగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రంలో రామచంద్రమూర్తి ఉద్భవించాడు గనక రామ ఆరాధన కూడా చెప్పబడుతున్నది. నిజానికి శ్రీరామో లలితాంబిక అని బ్రహ్మాండ పురాణ వాక్యం. రాముడు లలితాదేవి రెండూ ఒకే తత్వం. ఆ మాటకొస్తే లలిత అంటే లోకాతీత లావణ్యాత్ లలిత తేన సోచ్యతే అని శాస్త్రం చెప్తున్న మాట. లోకాతీతమైన లావణ్యము కలది లలిత అంటే సౌందర్య రూపిణి. అందుకే లలిత అంటేనే సుందరీ దేవత, త్రిపుర సుందరి అని సౌందర్య లహరి అని అమ్మవారికి పేరు. ఆ మహా సౌందర్య స్వరూపిణి అయినటువంటి లలితాదేవిని ఆరాధించవలసినది ఈ వసంత నవరాత్రుల్లోనే. పైగా వసంతము ప్రకృతికి సౌందర్యాన్ని ఇస్తున్నది. అటువంటి సౌందర్యమయమైనటువంటి స్థితిలో సౌందర్యాధిదేవత అయినటువంటి అమ్మవారిని ఆరాధించడం ఒకటి. ఇక రామశబ్దానికి అర్థం చూస్తే రాముడు కూడా అందగాడు అని అర్థంలోనే చెప్పబడుతున్న శబ్దం అది. రమణీయత్వాత్ రామః అని అర్థం, రమణీయమైన వాడు రాముడు అని. అయితే రమణీయత అంటే అందమే. అయితే ఏ అందాన్ని రమణీయత అనాలి అంటే క్షణం క్షణం యన్ నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయాహ అని చెప్పబడుతున్నది. చూస్తున్న కొద్దీ నిత్య నూతనంగా అనిపించేది, ప్రతి క్షణం చూస్తున్నా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించేది ఏదో అటువంటి సౌందర్యాన్ని రమణీయమనాలి. అలాంటి సౌందర్యం రామచంద్రమూర్తి వద్ద ఉన్నది. అది నేటికి మనకి రామతత్వాన్ని భావన చేస్తే కనబడుతున్నది. ఎన్ని మార్లు విన్నా రామాయణం ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది. రామచంద్రమూర్తి యొక్క ఉదాత్తమైన చరిత్ర, ఆయన వైభవం, వీటిని స్మరించినా నిత్యనూతనంగా అనిపిస్తాయి. అందుకు ఆ నిత్యనూతన సౌందర్యమే రమణీయత. అది ఉన్నవాడు రాముడు. అందుకు రామోపాసనన్నా లలితోపాసనన్నా కూడా సౌందర్యోపాసన. ఏ సౌందర్యము సత్యము శివము అయ్యున్నదో, ఏ సౌందర్యము సచ్చిదానందమో, ఆ సౌందర్యమే రామ సౌందర్యం, ఆ సౌందర్యమే లలితా సౌందర్యం. రామ రమణలంపట అని లలితా సహస్రనామాలు కూడా చెప్పబడుతున్నాయి. అందుకు అటువంటి రామోపాసన లలితోపాసన నవరాత్రుల విధి. ఇక్కడ అభ్యంగ స్నానం ఒకటి ఉగాదులను ప్రధానంగా చెప్తున్నారు. తలంటు పోసుకునటా అని తెలుగులో అంటారు. సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి నూతన వస్త్రములు ధారణ చేసి శుభ్రమైన ఇంటిలో భగవద్ ఆరాధన చేసిన తర్వాత పంచాంగ శ్రవణము నింబసము భక్షణం ఇవన్నీ చేస్తారు. ఇలాంటి మంచి వాతావరణంలో మంచి స్థితిలో శుభాకాంక్షలు కోరుకున్నప్పుడు మన సంకల్పం భగవత్ సంకల్పంతో అనుసంధానింపబడి అది శుభమై జయాన్ని కలిగిస్తున్నది. మనం ఒక పని చేసేటప్పుడు ఆ పనిని పరిపూర్ణంగా చేయడం మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవాలి. పైగా ఆ పని వల్ల భగవంతుడు సంతృప్తి చెంది మనకి ఆయన ఫలాన్ని ఇవ్వాలి. అందుకని పనే ఫలాన్ని ఇస్తుంది అనే దృష్టి కాకుండా చక్కగా పని చేయడం వరకు మన వంతు ఆ పనిని త్యాగబుద్ధితో చేయాలి. అంటే స్వార్థ చింతనతో కాకుండా భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు అది త్యాగబుద్ధి అవుతుంది, అది త్యాగపూర్వక కర్మ అవుతుంది. అందుకే యజ్ఞం అనగా త్యాగపూర్వక కర్మ అని శాస్త్రం చెప్తున్నది. అసలు జీవితం యజ్ఞమయంగా గడపమని భారతీయ సంస్కృతి బోధిస్తున్న గొప్ప అంశం. అందుకే యజ అనేటువంటి ఉపదేశంలో యజ్ఞమయంగా జీవించు అని. అది యజ్ఞశిష్టాసినో అమృత భుజాహాని భగవద్గీతలో చెప్పబడుతున్న వాక్యం. యజ్ఞము చెయ్యగా మిగిలిన దాన్ని తింటే అమృతం తిన్నట్టు అని. యజ్ఞము చెయ్యకుండా మనం ఏ పదార్థాన్ని అనుభవించినా అది విష సమానము. అందుకు సృష్టిలో అంటే ఈ ప్రకృతిలో మనం ఏది అనుభవిస్తున్నా అది యజ్ఞము చేసి అనుభవించాలి. అంటే త్యాగపూర్వకమైన కర్మ చేస్తేనే ఈ సృష్టిలో ఉన్న పదార్థాన్ని అనుభవించడానికి అర్హత వస్తున్నది. మనం ఏది సంపాదించుకున్నా యజ్ఞముతో సంపాదించాలి. యజ్ఞం 5 విధాలుగా ఉంటుంది. దాన్ని పంచయజ్ఞము అని చెప్తారు. అది దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ అని చెప్పబడుతున్నాయి. దేవతల ప్రీతి కొరకై చేసేటువంటి కర్మ దేవయజ్ఞము, పితృదేవతల తృప్తి కోసం చేసే కర్మలు పితృయజ్ఞము, అలాగే ఋషులు చెప్పినటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేసి ఆచరణలో పెట్టి ఆ జ్ఞానాన్ని చెప్పే గురువులను ఆరాధన చేస్తే అది ఋషి యజ్ఞం అని చెప్పబడుతుంది. సాటి మనుష్యుల పట్ల సేవ చేయడం, అతిథి అభ్యాగతులను తృప్తిపరచడం ఇవంతా మనుష్య యజ్ఞం అని చెప్పబడతాయి. జంతుజాలాల్ని వృక్షాలని తృప్తిపరచడం భూత యజ్ఞం అని చెప్పబడుతుంది. ఈ 5 యజ్ఞములు చేసినటువంటి వాడే జయం కలిగినటువంటి జీవితాన్ని గడిపిన వాడవుతాడు. అందుకే యజ జయ ఈ రెండిటికి ఉన్న అనుబంధం అలాంటిది. అలాంటి యజ్ఞమయమైన సుజీవనంతోనే మానవుడు జీవితాన్ని జయపూర్ణం చేసుకుంటాడని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి మాట ఇది. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యొక్క వాక్యం. ఇది నిజాన్ని గీతాసార వాక్యము అని భావన చేయవచ్చు. ఎవరి వలన సృష్టి స్థితిలన్నీ జరుగుతున్నాయో అలాంటి పరమాత్మ సర్వభూతముల హృదయమునందు ఉన్నాడని ఎరుకతో ఏ సత్కర్మ చేసినా ఆయనకు అర్చన అర్పణ అనే భావంతో చేసిన వాడు సిద్ధిని పొందుతున్నాడని ఒక చక్కటి సూత్రవాక్యం అందించారు. అందుకు ఆ వాక్యం చాలా ముఖ్యమైనటువంటిది. స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. వారికి విధింపబడిన కర్మతో ఈశ్వరారాధన చేయాలి. అంటే ప్రతివారు వారి కర్మని ఒక భగవద్ ఆరాధన అనే బుద్ధితో చేసినప్పుడు ఆ కర్మకి స్వార్థం అనేది అధర్మం అనే దోషం ఉండవు. ఈ 2 దోషాలు లేనటువంటి కర్మ పవిత్ర కర్మ అవుతున్నది. అలాంటి పవిత్ర కర్మ భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు భగవద్ అనుగ్రహంతో వాడి జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలడు, వాడు సిద్ధిని పొందుతున్నాడు, మోక్షానికి కావలసిన బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు అని చెప్తున్నారు. మన లోపల ఉన్నటువంటి అనేక రకాలైన వికారాల్ని మనం జయించగలగాలి. మన లోపలికి మనం పరిశీలిస్తే మన అభివృద్ధికి ఆటంకాలు మనలోనే కనబడుతూ ఉంటాయి. అలసత్వము, అధర్మము, అజ్ఞానము, అశ్రద్ధ మొదలైనవన్నీ మనలో ఉన్నటువంటి శత్రువులు. శాస్త్రంలో ఎలాగూ సహజంగా చెప్తూనే ఉంటారు 6 రకాల శత్రువులు ప్రతివారిలో ఉంటారని, అరిషడ్వర్గం అని. వీటిని మనం జయించగలిగినప్పుడు బయట శత్రువులను జయించడం చాలా సులభం. అందుకే లోకములన్నీ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానేకము గెల్వవైతవి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుతో. లోకాలన్నింటినీ జయించవచ్చు కానీ ఇంద్రియాలను నిగ్రహించడం మహాకష్టంట. అందుకు ఇంద్రియాలను నిగ్రహించడం ఒకటి, అటు తర్వాత లోకంలో ఉన్నటువంటి మనకి ప్రతికూల శక్తుల్ని ఎదుర్కొనడం ఒకటి. ఈ 2 సాధించగలిగినప్పుడు మన అపరాజితులమవుతాం. అందుకే అపరాజిత తత్వంతో అపరాజిత మూర్తులైనటువంటి ఆ రామమూర్తిని, ఆ లలితాంబను ఆరాధన చేయాలి. ఇక్కడ మరొక ప్రత్యేకత ఈ ఉగాదికున్నది. అది చైత్రమాసం అనగానే మాసాలన్నింటిలో ప్రథమం. అంతేకాదు ఈ చైత్రమాస శుక్ల ప్రతిపత్తి అందే ఈ సృష్టి ఆరంభమైందని, ఈ కల్పానికి ఆది గనక ఇది యుగాదిగా చెప్పబడుతున్నది. యుగము అంటే కాలమనే ప్రధానమైనటువంటి అర్థం. అందు కాలానికి ఆది, కల్పానికి ఆది గనకనే చైత్రశుద్ధ పాడ్యమి సంవత్సరానికి ఆరంభంగా చెప్తున్నారు. వేదమునందు ఒక శుభాకాంక్ష కనబడుతుంది, శివానశ్చంతు వార్షికీ అని. వార్షికీ, ఈ వార్షికి మనకి శుభములిచ్చుగాక అని. వార్షికీ అంటే ఒక సంవత్సర కాలము అని అర్థం. వర్షము అనగా సంవత్సరము అని అర్థం. ఈ సంవత్సర కాలం మనకి శుభం కలిగించాలి అని. సంవత్సరంలో కలిగే మార్పులన్నీ కూడా మనకి శుభాన్ని కలిగించాలి. ఇక్కడ ప్రపంచంలో కలిగే మార్పుల్ని మార్చగలిగే శక్తి మనకు లేదు. ఒక వేసవి వచ్చిందంటే వేడి ఉంటుంది, శీతాకాలం చలి ఉంటుంది. ఈ చలిని ఆ వేడిని మార్చగలిగే మనకు శక్తి లేదు. కానీ ప్రకృతిలో కలిగే ఈ మార్పు మనకు మంచి కలిగించాలని కోరుకోవడం మాత్రమే మనం చేయగలిగేది. అది శివానస్సంతు వార్షికి. ఈ సంవత్సరంలో కలిగే ఫలాలన్నీ కూడా, ఉదాహరణకి సంవత్సరంలో వచ్చే పంటలు, సంవత్సరంలో కాలగతిలో ఋతువుల మార్పుల్లో వచ్చేటువంటి రకరకాల పరిణామాలు, ఇవన్నీ మాకు శివానస్సంతు అంటే శుభముగా కలుగుగాక అని వేదము చెప్పినటువంటి శుభాకాంక్ష. వేదముల్లో అనేక శుభాకాంక్షలు కనబడతాయి మనకి. సుశాచమే సుదినంచమే అని, అంటే మంచి ప్రాతకాలము, మంచి రోజు, అదేవిధంగా మంచి సంవత్సరము అని. ఇక్కడ సంవత్సరము అన్నప్పుడు మొత్తం ఈ సంవత్సరంలో ఇది కాలం యొక్క లక్షణం గనక ఇందులో మాసములు, పక్షములు, అయనములు, ఋతువులు, పగళ్ళు, రాత్రులు, తిథులు, నక్షత్రాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక సంవత్సరం అని పేరు పెట్టడంలోనే భారతీయుల ఔచిత్యం కనబడుతుంది. సమ్యక్ అంటే సంపూర్ణముగా అన్ని దేనియందు ఉంటాయో దానికి సంవత్సరము అని పేరు. అన్ని రకాల మార్పులు ఏ కాలంలో కనబడతాయో దానికి సంవత్సరం. అందుకు వసంతంతో మొదలై శిశిరంతో పూర్తవుతూ ఈ మధ్యలో వర్షము, చలి, వేడిమి ఇవన్నీ కూడా ఏ కాలంలో కనబడతాయో దాని పేరు సంవత్సరం. అన్ని దీనిలో వసించి ఉంటాయి గనక దీని పేరు సంవత్సరము అని చెప్పబడుతున్నది. ఈ సంవత్సరము అన్నీ కలిగినటువంటి ఇది మళ్లీ తిరిగి ఆవృత్తి జరుగుతూ ఉంటుంది. కనుక సంవత్సర కాలంలో ఉన్న మార్పులే రాను రాను తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి. అందుకు అన్నీ ఉన్నటువంటి కాలం పేరు సంవత్సరం. ఈ సంవత్సరం భగవత్ స్వరూపంగా దర్శిస్తున్నాం. అందుకే ఋతు సుదర్శన కాలహ అంటూ ఋతువులు, కాలములు భగవత్ స్వరూపుని విష్ణు శాస్త్రం చెప్తున్నది. అహ సంవత్సరో వ్యాళహ ప్రత్యయ సర్వదర్శన అని కూడా విష్ణు శాస్త్ర వాక్యం. అందులో పగళ్ళు, సంవత్సరము ఇవన్నీ భగవత్ స్వరూపంగా దర్శనమిస్తున్నాయి. అందుకు కాలాన్ని భగవంతుడిగా చూడడం అనేటువంటిది ఒక గొప్ప సంస్కారం, ఒక గొప్ప దర్శనం. అది మన వేద సంస్కృతిలో కనబడుతున్నది. అందుకు ఈ ఋతువులు, ఈ కాలంలో వచ్చే మార్పులు, ఇవి ఎవరైతే భగవత్ స్వరూపంగా దర్శిస్తున్నారో వారికి ఈ కాలంలో జరిగే పరిణామాలన్నీ శుభంగా పరిణమిస్తాయి. అదే నిజమైన శుభాకాంక్ష. ఎప్పుడైతే కాలాన్ని జడంగా కాకుండా భగవత్ స్వరూపంగా దర్శిస్తున్నామో ఇందులో త్రుటి మొదలుకొని వర్షకాలం వరకు అంటే కనురెప్పపాటు కాలం మొదలుకొని సంవత్సర కాలం వరకు వచ్చే చిన్న కాలం మొదలు పెద్ద కాలం వరకు అన్నీ మంచి పరిణామాలు కలిగిస్తూ ఉంటాయనే భావన. అదేవిధంగా ఈ చైత్రశుద్ధ పాఠ్యముకు ప్రత్యేకత ఉన్నది. అది మత్స్యోత్పత్తి అని శాస్త్రం చెప్తున్నది. కొన్ని శాస్త్రాల్లో అయితే చైత్రశుద్ధ తృతీయ మత్స్యావతారం కలిగిన రోజు అంటారు. కొందరైతే చైత్రశుద్ధ పాఠ్యమే అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సర ఆరంభంలోనే ఆది అవతారమైన మత్స్యావతారం జరిగినది. ఆ లెక్కలో చూసినప్పటికి కూడా ఇది ఆదికాలంగా చెప్పడం ఎంత సమంజసమో అర్థమవుతున్నది. ఇక్కడ మత్స్యావతారం గురించి ప్రస్తావన మనం చేసుకున్నట్లయితే నారాయణుడు ధరించిన మత్స్యావతారం శాస్త్రాల్ని, వేదాల్ని ఉద్ధరించినటువంటి మత్స్యావతారం. మొత్తం ప్రళయకాలం అంతా కూడా సాక్షిగా ఉన్నది మత్స్యావతారమే. గతకల్పాల్లో ఉన్నటువంటి మనువులని, ఋషులని కాపాడుకుంటూ రానున్న సృష్టికి కావలసిన బీజములను కూడా ఒక పడవలో పెట్టి ఆ పడవకి వాసుకుని తాడుగా కట్టి తాను ఒక మహామత్స్యమే ఆ మత్స్యము యొక్క కొమ్ము యందు ఆ తాడును బంధించి మొత్తం మళ్లీ సృష్ట్యారంభం వరకు ఒక మహామత్స్యముగా విష్ణువు రక్షించాడు. మళ్లీ సృష్ట్యారంభ సమయంలో బ్రహ్మదేవుని అనుగ్రహించి సోమకాసురుడు అపహరించి తీసుకువెళ్లిన వేదములన్నీ తిరిగి ఉద్ధరించి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అది జరిగిన రోజు కూడా ఈ చైత్రశుద్ధ పాఠ్యమై అని చెప్తారు. అందుకు వేదాలను ఉద్ధరించినటువంటి మత్స్యావతారం ఉత్పత్తి జరిగిన రోజు. ఇక్కడ మత్స్యావతారం ప్రధానంగా జ్ఞానాన్ని ఉద్ధరించిన వాడు అని అర్థం తీసుకోవాలి. ఆ అర్థంతోనే మనం ఈ ఉగాది నాడు నారాయణను మత్స్యావతారంగా ఆరాధన చేయాలి. ముందు జ్ఞానం ఉద్ధరింపబడితే తర్వాత మిగిలినవన్నీ అవే ఉద్ధరింపబడతాయి. అందుకే మొదట మత్స్యావతారాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి జ్ఞానం ఉద్ధరింపబడాలి. బ్రహ్మ అనగానే మేధాశక్తి. మేధాశక్తికి జ్ఞానం భగవంతుడే ఇస్తాడు. అంతేగాని వేదాలు పుస్తకాలు కావు, వేదాలు జ్ఞానం. బ్రహ్మగారికి వేదములు ఇచ్చాడు అంటే బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఇచ్చాడు అని అర్థం. ఇక్కడ బ్రహ్మని మన బుద్ధికి ప్రతీకగా భావించినట్లయితే మన బుద్ధికి భగవానుడు జ్ఞానమునిచ్చుగాక అని భావించాలి. అదే సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అని ఉపనిషత్తు చెప్తున్నది. ధియోయన ప్రచోదయాత్తని గాయత్రి మంత్రం యొక్క అర్థం కూడా అది. మనం ఎన్ని పుస్తకాలు చదివినా బుద్ధికి ఏది స్ఫురించిందో అదే చివరికి మిగిలేది. అందుకు బుద్ధికి మంచి జ్ఞానం స్ఫురించాలి, మంచి ఆలోచన, మంచి సంకల్పం కలగాలి, అప్పుడే జయం లభిస్తుంది. అందుకు ఆదిగా మనం కోరుకోవలసింది మంచి జ్ఞానాన్నియమని. ఆ జ్ఞానాన్ని మనకు అందించే అవతారమే మత్స్యావతారం. అజ్ఞానం అనే సముద్రంలో మునిగిపోయినటువంటి జ్ఞానాన్ని ఉద్ధరించి అందించవలసిందిగా మత్స్యావతారాన్ని ప్రార్థిస్తూ జయాన్ని కలిగించమని ఆదినారాయణ్ణి వేడుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.
ఉగాది పర్వదిన విశిష్టత గురించి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మాటల్లో విన్నాం కదా. ఇప్పుడు వివిధ రాశుల వారి ఆదాయ ఫలాలు ఎలా ఉన్నాయో సంక్షిప్తంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 4. తరువాత వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తర్వాత కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 4. కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. తరువాత తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ధనురాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. పూర్తి పంచాంగ శ్రవణాన్ని ఈరోజు సాయంత్రం చక్కగా కొత్త బట్టలు వేసుకుని మీ అందరూ చదువుకుని దానిలో నుంచి మంచిని గ్రహిస్తారని ఆశిస్తూ మరొక్కసారి వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఉగాది మీద ఒక కమ్మనైన ప్రైవేట్ సాంగ్ విందాం. కార్యక్రమంలో చివరగా మాళవిక పాడిన ఇంకొక ప్రైవేట్ సాంగ్ తో ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తూ మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గోవర్ధన్ మల్లెలా ఫ్యామిలీ నమస్కారం.
చిగురు పూసినే కొమ్మల్లోన చైత్రమాసం వచ్చిన సంబరాన తెలుగింటి వారికే పండగ ఇది. పత్తి పూలు మామిడాకు బంధమాలి గడప నెలకి గుమ్మానికి దండ కట్టి కొత్త ఏడు సంబరాలు మొదలు పెట్టి
పలకరింపుల పండగ అయింది వేళ కమ్మగ వండిన పిండి వంటలు నోరూరించేను ఈ వేళ పట్టు పరికి నీళ్లు పటీలతో కల్లు కల్లు మంటూ మా పల్లె పడుచు అందం సుసీన మనసు మురిసిపోయే ఆరు ఋతువులు తెచ్చేను ఆరు రుచుల పచ్చడి తీరు అమ్మ చేత తినిపిస్తుంటే ఆరుచే అమృతం పైనది. కొత్త చిగురు పూసనే కొమ్మలున చైత్ర మాసం వచ్చిన సంబరణ తెలుగింది వారికి పండగ ఇది.
సంగీత భారతి సమర్పించిన మల్లెల మాల తెలుగు రేడియో ప్రోగ్రామ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 3:10 నుంచి 3:40 వరకు 104.6 ప్లానెట్ FM ద్వారా ప్రసారం.